नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 29వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. చూస్తుండగా చూసారా మహావేగంగా వెళ్ళిపోతోంది కాలం. ఈనాడు పొద్దుటే లేచి పవిత్రంగా స్నానం చేసి ఆ తర్వాత అరటి దొప్పలలో అరటి చెట్టుకి పైన ఇలా దొప్పలు వస్తూ ఉంటాయి, వాటిల్లో ఆవునేతితో కూడినటువంటి ఒత్తులు పెట్టి దీపం వెలిగించి నదిలో వదిలితే అటువంటి వాడికి భగీరథుడు గంగానదిని భూమికి తీసుకురావటం వల్ల ఏ ఫలితం వచ్చిందో ఆ ఫలితాన్ని పొందుతాడు ఆ వ్యక్తి. పూర్వం భగీరథుడు మహాతపస్సు చేసి గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు. గంగానదిని ఎక్కడో స్వర్గం నుంచి భూమికి తీసుకురావడం అంటే మాటల అంతటి పుణ్యం. కార్తీక మాసంలో 29వ రోజు అరటి దొప్పలలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టినటువంటి వాడు లేక నదీ తీరంలో దీపం వెలిగించిన వాడు పొందుతాడు. ఈరోజు కూడా పవిత్రంగా నదులలో కానీ చెరువులలో కానీ కాలవలలో కానీ నూతుల దగ్గర కానీ లేదా స్వగృహం దగ్గర కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. స్నానానంతరం 29వ రోజు తులసీ పూజ ప్రత్యేకత కాబట్టి ఈరోజు తులసీ దేవతని భక్తితో పూజించండి. తులసి సాక్షాత్తు గోలోకంలో ఉన్న రాధాదేవి యొక్క చిరికత్తి. ఈరోజు రాధామాత భూలోకమంతా తిరుగుతుంది. తులసీ పూజ చేసేటటువంటి వాళ్ళని రాధాదేవి అనుగ్రహిస్తుంది. దానివల్ల ఆ కుటుంబంలో ప్రేమతో సుఖంగా బ్రతికేటటువంటి యోగం కలుగుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్యలో తగాదాలు తొలగాలంటే, అంతా కలసిమెలసి జీవించాలంటే, ఒకరి మీద ఒకరికి ప్రేమ అభివృద్ధి కావాలంటే కార్తీక మాసంలో 29వ రోజు తులసీ పూజ చేయమని చెప్పారు. తులసీ పూజకి ఎట్టి పరిస్థితులలోనూ కూడా నిలవ ఉన్న నీరు వాడకూడదు. తులసి మొక్కలో నీళ్లు పోసేవాళ్ళు, అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎప్పుడో ఏడాది క్రితం నీళ్లు తేగకూడదు. తాజాగా మడి నీళ్లు పట్టుకు తెచ్చుకొచ్చి ఆ నీళ్లు మాత్రమే తులసి మొక్కలో పొయ్యాలి. ఎప్పుడూ అలాగే చెయ్యాలి. అందులో ఇది కార్తీక మాసం కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఒక చిన్న సూక్ష్మం చెప్పాలి. కొన్ని నగరాలలో 3 రోజులకోసారి తప్ప నీళ్లు రాని స్థితి ఉన్నది. వాళ్ళందరికీ వాటర్ ట్యాంకుల్లో ఉన్న నీళ్లు తప్ప వేరే నీళ్లు దిక్కులేవు. అటువంటిప్పుడు దానికి ఒక సూక్ష్మోపాయం చెప్పారు. సూక్ష్మధర్మాన్ని వ్యాసుల వారు తెలియజేశారు. తాజాగా స్నానము చేసినటువంటి మడి నీళ్లు తీసుకొచ్చి అర్చన చెయ్యాలి. స్నానం చేసిన వెంటనే పవిత్రంగా మణినీళ్లు పట్టుకుని ఆ నీళ్లతో తులసిని పూజించాలంటున్నారు. కానీ మాకు మడిగా నీళ్లు పట్టుకునే అవకాశం లేదు, నిలవ నీళ్లే ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు ఆ నిలవ నీటిలో చిటికేడు ఆవు పాల చుక్క ఎంతైనా ఒక డ్రాప్ చాలు, ఆవు పాలు ఒక చెంచాయో అర చెంచాయో కొంచెము ఒక బిందువైన అందులో పోసి ఆ తర్వాత దానిమే చేయిపెట్టి ఇది పవిత్ర జలం, గంగా యమున మొదలైనటువంటి నదులలో ఉన్న జలముతో సమాన జలమని సంకల్పం చేసుకుంటే ఆ నదీ జలం పవిత్రమైపోతుంది. ఆవు పాలకు అంత శక్తి ఉన్నది. గోక్షీరం ఎటువంటి దానినైనా శుద్ధి చేస్తుంది. అపవిత్ర జలం మైలు జలం కూడా పవిత్ర జలం అవుతుంది, మడి జలం అయిపోతుంది. అప్పుడు ఆ నీళ్లు తులసిలో అర్ఘ్యంగా విడిచిపెట్టచ్చు లేదా తులసిమాతకు పోయొచ్చు. ఇంకా సంకల్పాలకి ఆచమనాలకి అన్నిటికీ వాడుకోవచ్చు, స్నానానికి వాడుకోవచ్చు. ఈరోజు కూడా స్నానం అయ్యాక తులసి పూజ అయ్యాక రుద్రాభిషేకాలు విష్ణు పూజలు మొదలైనవి చెయ్యండి. ఈరోజు అరటికాయలు, చామదుంపలు, కందదుంప ఈ 3 స్వయం పాకంలో పెట్టి దానం చేసేటటువంటి వాడు సకల శుభాలు పొందుతాడని శాస్త్రం చెబుతున్నది. ఏదో నేను మీరు చెప్పడం కాదు, స్వయముగా ఒకనొకప్పుడు కాలభైరవుడు బ్రహ్మదేవుడి శిరస్సుని ఖండించి ఆ తర్వాత భూలోకం అంతా సంచరిస్తూ కాశీ వచ్చాడు. కాశీక్షేత్రంలో ఉన్న భక్తులందరూ కూడా మా పాపాలు సులభంగా తొలగాలంటే ఏమి చెయ్యాలి అని కాలభైరవుని అడిగితే ఆయన అన్నాడు, కార్తీక మాసం అంతా వ్రత నియమాలతో ఉండండి, స్నానాలు చెయ్యండి, యథాశక్తిగా ఈశ్వరుని అర్చించండి, 29వ రోజు మాత్రం నాకు ఈశ్వరుడికి గణపతికి కుమారస్వామికి మా నలుగురికి ఇష్టమైన పదార్థాలున్నాయి, వాటిని స్వయం పాకంలో దానం చేస్తే మానవులకున్న దోషాలన్నీ తొలగిపోతాయి, వాళ్ళు సుఖంగా ఉంటారు. ఆ నాలుగు ఏమిటి? ఒకటి అరటికాయ, రెండవది చామదుంప, మూడు కందదుంప, నాలుగవది తోటకూర. ఈ నాలుగు కలిపి ఎవరైనా ఒక మహానుభావుడికి స్వయం పాకంలో దానం చేస్తే అటువంటి వారుకున్న సకల దోషాలు పటాపంచలు అయిపోతాయి. పూర్వకాలంలో ఇవన్నీ అందుకే శ్రద్ధగా చేసేవారు. ఇప్పుడు కలియుగం రావడం వల్ల, శాస్త్రాలు తగ్గిపోవటం వల్ల, సంస్కృత పాండిత్యము తగ్గింది, పురాణాలను కష్టపడి చదివేటటువంటి వ్యక్తులు తగ్గారు, పటుత్వం తగ్గిపోవడం వల్ల ఇలాంటివన్నీ మానేస్తున్నాం అన్నమాట. ఏదో వాడేవాడో ఇది కార్తీక పురాణం అంటాడు, అదేదో ఇంకోటి అంటాడు. అసలు కార్తీక పురాణం ఏమిటి, కార్తీక దీర్ఘం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ హెడ్డింగులనే ముందు బండబోతులు. ఎక్కడ చూసినా వైశిష్ట్యం అనలేడు, అక్కడ ఒత్తుతాడు. సంప్రదాయం అనలేడు, సాంప్రదాయం అంటాడు. ఎక్కడో పొరపాటున కాస్తో కొస్తో భాషా దోషం అంటే తట్టుకుంటా కానీ అన్నీనా కార్తీక పురాణము అనే దీర్ఘంతో ఎవడన్నా టైటిల్ పెట్టాడంటే ఆ పురాణంలో బండభూతులు ఉన్నాయని అర్థం. కార్తీక పురాణం అది దీర్ఘం ఉండదు, గుర్తుపెట్టుకోండి. భాషా దోషాల వల్లే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ భాషా దోషాలు మాలాంటి పండితులే చేస్తే ఇక సామాన్యులు చేయడంలో ఆశ్చర్యం ఉంది. అప్పుడు సామాన్యులకి ఈ పాపం అంటగట్టిన వాళ్ళం మేము అవుతున్నాం. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సరి అయిన శాస్త్ర ప్రమాణములున్న గ్రంథములు దోషములు లేనటువంటి వాటినే మనం స్వీకరించాలి, చదవాలి. కాబట్టి ఈ నాలుగు ఈరోజు తప్పక దానం చెయ్యండి. ఈరోజు ఈశ్వరుడికి నక్షత్రహారత ఇవ్వండి, అనగా 27 నక్షత్రాలకి ప్రతీకగా ఒక పాత్ర తీసుకుని దానిలో ఒత్తులు కాని లేకపోతే హారతి కర్పూరం కానీ వెయ్యండి. ఎలాగది? ఈ మధ్యకాలంలో చాలా చోట్ల వస్తున్నాయి 27 హారతి కర్పూరపు బిళ్ళలు పెట్టడానికి వీలుగా 27 కప్పులు ఉన్నటువంటి ఒక హారతి పాత్రలు బజారులో అమ్ముతున్నారు. ఆ 27 నక్షత్రాలకి ప్రతీక, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమియ, శ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, చతుభుషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలకి ప్రతీకగా 27 పాత్రలు తీసుకుని వాటిల్లో ఆవునేతి ఒత్తులు కానీ లేక హారతి కర్పూరపు బిళ్ళలు కానీ వేసి వెలిగించి ఈశ్వరుడికి చూపించి, అఘోరేభ్యో ధగోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే స్థురుద్రూపేభ్య ఇలా అంటూ హారతి ఇచ్చామంటే దానికి నక్షత్ర హారతి అని పేరు. దీనివల్ల భయంకర జాతక దోషాలు, దృష్టి దోషాలు పటాపంచలైపోతాయి. అలా 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి పాత్రయ్య లేకపోతే అప్పుడేం చేయమన్నారు? ఓ పెద్ద పళ్ళెం తీసుకుని అందులో చిన్న చిన్న మట్టి ప్రమిదలు 27 పెట్టండి, 27 మట్టి ప్రమిదలు. ఆ మట్టి ప్రమిదల్లో ఆవునేతి ఒత్తులు పెట్టండి. ఆవునేతిలో బాగా తడిసి నానినటువంటి ఒత్తులు పెట్టి వెలిగించి వాటిని ఈశ్వరుడికి హారతిగా ఇచ్చినా అది నక్షత్ర హారతే. దీనివల్ల కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి. వీలున్నవాళ్ళు ఈరోజు ఉసిరి చెట్టుకి పూజ చెయ్యండి, జమ్మి చెట్టుకి పూజ చెయ్యండి. ఉసిరి జమ్మి పూజ కార్తీక మాసంలో చాలా మంచిది. ఉసిరి చెట్టు కింద భోజనం, ఉసిరి చెట్టు కింద కూర్చోవడం, ఉసిరికి పూజ చెయ్యడం, ఉసిరికాయని దానం చెయ్యడం అత్యంత ఫలాన్ని ప్రసాదిస్తాయని, మహాఫలితం ఇస్తాయని, శుభాలను ఇస్తాయని దాదాపు పురాణాలన్నీ చెబుతున్నాయి. ఈరోజుకు ప్రత్యేకత ఉన్నది, ఈశ్వరుడికి రుద్రాక్షలు సమర్పించి రుద్రాక్షని దానం చెయ్యటం. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన కథ చెప్పాలి. ఇప్పుడు ఈ కథ విని ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోండి. చేతులు అక్షతలు పట్టుకోండి, కథ వినండి, ఆ తర్వాత అక్షతలు శివుడి దగ్గర వేసి ఆ అక్షతలు నెత్తి మీద వేసుకోండి. బాగా ప్రాచీన కాలంలో పరమ దుర్మార్గుడైన ఏకాక్షుడు అని ఒక ఆయన ఉండేవాడు. వాడి తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు, బాగా చదువుకున్నవారు, కుర్రాడు కూడా చాలా అందంగా ఉండేవాడు. వీడికి ఉపనయనం చేసి ఒక గురువుగారి దగ్గర విద్యాభ్యాసానికి పంపారు. వీడు గురువుగారి దగ్గర చేరాడు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ వీడికి గురువుగారికి ఏమో 40 ఏళ్ళు దాటిపోయాయి, ఆయనకి అప్పుడే పెళ్ళయింది, ఆలస్యంగా పెళ్ళయింది, భార్య మాత్రం 20 ఏళ్ల పడుచు, చాలా అందంగా ఉండేది. ఆవిడికి ఆ ముసలాడంటే అసహ్యం, ఆ భర్త మెచ్చకాకు. పైకి ఏం అనలేకపోయినా ఆ రోజుల్లో పైకి అనేవారు కాదు. అందుకని లోపల లోపల కుమిలిపోయి నేనేమో అందగత్తిని పడుచుదాన్ని ఈ దరిద్రుడు ఈ ముసలాడు తగిలాడు నాకు వీడికేమో వేదాలు చదువుకోవడం తప్ప రతిక్రీడల మీద ఆసక్తి లేదని భర్తను తిట్టుకుంటూ ఉండేది. సరిగ్గా ఆ గురుకులంలో ఈ ఏకాక్షుణ్ణి చేర్చారు. వీడు కుర్రాడు, 18 ఏళ్ళు ఉంటాయి, మంచి అందంగా ఉన్నాడు. వీడు గురుపత్నిని చూశాడు, ఆకర్షణలో పడ్డాడు. ఆవిడ వీడు చూసింది, ఆకర్షణలో పడింది. ఈ ఇద్దరూ కలిసి కుమ్మక్క అయిపోయారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గురువుగారు ఏదన్నా పని చెబితే అలాగే అనడం వీడు. గురువుగారు అమాయకుడు, పాప ఆయనకేం తెలియదు, ఆయన పాఠాలు చెప్పుకుంటూ గడుపుతూ ఉంటే ఇద్దరు కలిసి రాసక్రీడలు సాగించేవారు. భయంకరమైనటువంటి గురుపత్ని సాంగత్య దోషాన్ని చేశాడు వాడు. గురుపత్ని కన్న తల్లి కంటే ఎక్కువ, జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంటికి పెద్దన్నగారు తండ్రితో సమానుడు, అన్న భార్య తల్లితో సమానం, అలాగే గురువుగారు తండ్రితో సమానం, ఆయన భార్య తల్లితో సమానం, పిల్లనిచ్చిన మామగారు తండ్రితో సమానం, ఆయన భార్య కూడా అత్తగారు కూడా తల్లితో సమానం, రాజుగారు తండ్రితో సమానం, ఆయన పత్ని తల్లితో సమానం. ఇటువంటి వాళ్ళ సాంగత్యం మహాపాపం. ఇది కలియుగం కాబట్టి ఈ మధ్యకాలంలో మహాపాపాత్ములు అన్న పెళ్ళాన్ని ఎత్తుపై పెళ్లి చేసుకున్న దౌర్భాగ్యులు ఉన్నారు ఈ మధ్యకాలంలో, వాళ్ళు కూడా పురాణాలు చెబుతున్నారు కర్మయోగం. మహాపాపాల్లో కల పాపాలు, ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. ఈ దుర్మార్గుడు గురువుగారికి తెలియకుండా గురుపత్ని సాంగత్యం పొందాడు. ఆవిడ తీసుకుపోయి రహస్యంగా అడవుల్లో క్రీడించేవాడు. గురువుగారికి ఇవేమీ తెలియవు. ఇది ఈ ఏకాక్షుడి తల్లిదండ్రులకి తెలిసింది. వాళ్ళు ఒకరోజున కొడుకుని పిలిచేవరే, నీ గురించి మేము విన్నాన్రా, ఎంత పాపం చేస్తున్నావురా, గురువు అంటే తండ్రి కంటే ఎక్కువ, ఆ మహానుభావుడి భార్యని గురుపత్నిని తల్లితో సమానమైన దాన్ని పొందడం మహాపాపం, ఇప్పటికైనా కళ్ళు తెరు, లెంపలు వేసుకుని ఇంకెప్పుడు ఈ పాపం చెయ్యకు అంటే వీడి గొళ్ళు మండిపోయి నాకు ఈ గురుపత్ని సాంగత్యానికి తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారు, వీళ్ళు ఏమైనా కొంప ముంచుతారేమో అని అనుకుని కోపంతో బండరాయితో ఒక నెత్తి మీద దెబ్బ కొట్టి చంపేశాడు. వాళ్ళ దొడ్లో పెద్ద బండరాయి ఉంది, ఆ రాతితో క్షణికోద్రేకంలో తల్లిదండ్రులు కొట్టాడు, చచ్చిపోయారు వాళ్ళిద్దరు. వాడు రహస్యంగా తల్లిదండ్రులను దొడ్లో పాతి పెట్టేశాడు. మా అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పాడు. అందరూ నమ్మారు. గురువుగారికి ఈ విషయం ఎప్పుడైనా తెలిస్తే అది ప్రమాదమే, వాడు ఉంటే అడ్డంగా ఉంది, వాడు లేకపోతే హాయిగా బరితెగించి మనిద్దరం తిరగచ్చు అని చెప్పింది ఆ గురువుగారి పెళ్ళం. అందుకని ఏం చేశాడు వీడు, గురువుగారిని కూడా రహస్యంగా చంపేసి దొడ్లో పాతి పెట్టేశాడు. పాపం గురువుగారు ఏమయ్యారని శిష్యులు అంటూ ఉంటే గురువుగారు తెల్లవారుతమని తీర్థయాత్ర కడతానని వెళ్ళిపోయారు అని చెప్పాడు. గురుకులం మూతబడిపోయింది, శిష్యులు వెళ్ళిపోయారు. తన ఆస్తి గురువుగారి ఆస్తి కూడా శోభరంగా అనుభవిస్తూ వీళ్ళిద్దరూ సకల దుర్వ్యసనాలకి గురైపోయారు. వీడు మూర్ఖుడు, ఆ గురుపత్ని మూర్ఖురాలు, వీళ్ళిద్దరూ తాగారు, తందనాలు ఆడారు, మాంసం కూడా తిన్నారు, ఆస్తి అంతా హరించుకుపోయింది. ఇంకిప్పుడు తాగుడికి తిరుగుళ్ళకి వీటికి డబ్బులు కావాలిగా, అందుకని వీడు దొంగతనాలు మొదలుపెట్టాడు. దారి పొడుగుతా ఉన్నటువంటి భవనాల మీదకి రాత్రిపూట వెళ్ళి అందులో దూరి దొంగతనాలు చేసేవాడు. దాంతో ఎవడో దొంగాడు రాత్రిపూట ఈ ప్రధానమైన రహదారి పక్కనున్న ఇళ్లలో దూరుతున్నాడు, వాడు అంతం చూడాలని ప్రజలంతా కరలేసుకు రాత్రిపూట కాపలాకేయడం మొదలెట్టారు. దాంతో ఇళ్లలో దూరడం కష్టమైంది. అందుకని వీడేం చేశాడనమాట, ఆ దగ్గరలో కేకారణ్యంలో మకాం పెట్టి ఆ అడవిలో 4 రోడ్ల కూడలు ఒకటి ఉంది, అక్కడ జనాలు కొంచెం తక్కువగా ఉంటారు, బాటసార్లు అటు పెడుతున్న వాళ్ళని చీకటి పడుతున్నప్పుడు ముఖానికి గొడ్డడ్డం కట్టుకుని కర్ర వేసుకెళ్ళి ఆ బాటసారుల నెత్తి మీద కర్రతో కొట్టి వాళ్ళని చంపి ఆ శవాలని ఎక్కడో దూరంగా మాయం చేసేసి ఈ డబ్బులు లాక్కునేవాడు. ఈ చచ్చిపోవడం అనేది ఎవరికి తెలియదుగా, ఎవడో దొంగాడు కొట్టాడు చంపాడని తెలిస్తే రేపొద్దున జాగ్రత్త పడతారు. వీడు చచ్చిపోయిన శవాల్ని జాగ్రత్తగా ఎవడికి తెలియకుండా ఎక్కడో దాచేసేవాడు. ఈ విధంగా ఎంతో మందిని చంపి దొంగతనాలు చేసి ఆ డబ్బుతో కొంతకాలం వీళ్ళిద్దరూ తాగారు, తందనాలాడారు, తిరిగారు. చేసిన మహాపాపాలకి క్రమంగా ఆ గురుపత్నికి ఒళ్ళంతా రోగాలు పట్టుకున్నాయి. చివరి రోజుల్లో కుష్ఠరోగంతో నోట్లో పురుగులు పడి తీసుకుని తీసుకుని చచ్చిపోయింది. మహానుభావుడైన గురువుకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడతారు? అది చచ్చిన తర్వాత వీడు బెంగతో కొంతకాలానికి వీడు రోగిష్ఠాడైపోయాడు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు, మనిషి ఎలా బ్రతిగా ఉన్నది కాదట, చివరి రోజుల్లో ఎలా సుఖంగా బ్రతిగా ఉన్నది ముఖ్యం. హాయిగా శరీరం విడిచిపెట్టాలి, రోగాలతో తీసుకు చావడం కూడా ఒక సావేనా అన్నారు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. హాయిగా ఏ రోగము లేకుండా ఇంట్లో సుఖంగా చచ్చిపోవాలి. అది గొప్ప మరణం అంటే. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము దారిద్ర్యంతో బాధపడుతున్నాం, తినడానికి తిండి లేదు, బియ్యం ఇవ్వండి, పప్పు ఇవ్వండి అని అడుక్కునే స్థితి మనకు రాకూడదు. శరీరం విడిచిపెట్టాక ఈశ్వర సన్నిధానానికి వెళ్ళాలి, నరకానికి పోకూడదు. ఈ మూడు నాకు ఈ పార్వతీ పతే అంటే ఓ పార్వతీ వల్లభ ఈ మూడు నాకు ఈ అని ఈ శ్లోకానికి అర్థం. అందుకే పూర్వులు ఇలా ప్రార్థించేవారు. చేసిన పాపాలకు ఎవడన్నా చివరి రోజుల్లో రోగాలతో చచ్చిపోతే ఆ చావు చూడడం కూడా కష్టమే. ఈ దుర్మార్గుడు గురుద్రోహం, గురుపత్ని సాంగత్యం, మాతృపితృహత్య, గురుహత్య వంటి పాపాలు, దొంగతనాలు, ఎంతో మందిని హత్య చేయటం వల్ల క్రమక్రమంగా వీడికి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి, కళ్ళు లోతుకుపోయి, కుష్ఠరోగం వచ్చి, నోట్లోంచి పురుగులు పడి, ఆహారం వెళ్ళక 2 సంవత్సరముల కాలం మలమూత్రాల మధ్యలో అడవిలో చూసే దిక్కులేక కుళ్ళి తెచ్చాడు. ఇదే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. పరమ పాపాత్ములు గురువుల దగ్గర మంత్రోపదేశం పొంది ఆ గురువులకు ద్రోహం చేసే వాడికి చివరి రోజుల్లో ఇదే దరిద్రపు చావు వస్తుందని చెప్పారు. గురుద్రోహుల గతి ఇంతే. నీచులు వాళ్ళు. నీకు ఇష్టం ఉంటే గురువుని పూజించు, లేకపోతే మాట్లాడుకొరుకో. గురువుని బయటికి వెళ్ళి నోటుకొచ్చినాడు వాగి తిట్టడం ఏంటండి అసలు? అందుకే ఏమన్నారు మన పెద్దలు, అయితే గురువుని భక్తితో పూజించు, లేదా ఇష్టం లేకపోతే మాట్లాడుకొరుకో, అస్సలు నిశ్శబ్దంగా ఉండు, గురువుని తిట్టకు, గురుద్రోహం చేయకు, వాళ్ళకి అపకారం చేయకు. ఉపకారం చెప్పైనా పర్వాలేదు, చేస్తే చివరి చావు ఇదే చావు అన్నారు. వీడిలా చచ్చాడు. చచ్చి పిశాచమై అల్లాడిపోయాడు వీడు. ఇటువంటి వాళ్ళు నరకానికి పోరు, స్వర్గానికి పోరు. ఇంతలో ఏం జరిగింది, ఒక రోజున ఆ అడవి గుండా కట్టెలు కొట్టుకునేవాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు అలా పెడుతూ పెడుతూ కుళ్ళిపోయిన అస్థిపంజరం ఒకటి కనపడింది వాళ్ళకి. ఎవడో పాపం అడవిలో చచ్చిపోయినట్టున్నాడు, శవం కుళ్ళిపోయింది, అస్థిపంజరం అయిపోతుంది, చర్మం లోపలికి పోయింది, పురుగులు పెట్టి చచ్చిపోయినట్టున్నాడు ఎవడో. పోన్లే, దిక్కులేని శవానికి సంస్కారం చేస్తే అది పుణ్యమే, అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞఫలం లభ్యత అనుకుని వాళ్ళ దగ్గర గురపాలు అవి ఉన్నాయి, గొయ్యిత అవి, ఆ గోతిలోకి ఈ అస్థిపంజరాన్ని తోసి పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు జరిగింది ఒక తమాషా. ఎవడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాడిని పాతి పెట్టకపోతే లేక తగలబెట్టకపోతే వాడు నరకానికి వెళ్ళడు, స్వర్గానికి వెళ్ళడం అని చెప్పారు కదా. అందుకే సంస్కారం అయితేనే నరకానికి వెడతాడు వీడు. వీడిని ఎప్పుడైతే పాతి పెట్టారో ఈ పాపాత్ముడు ఆత్మను తీసుకెళ్ళడానికి, ఆ పిశాచ రూపంలో అల్లాడిపోయి ఏడుస్తున్నవాడు ఆత్మను తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చారు. వెంటనే అక్కడికి శివకింకరులు వచ్చారు. యమకింకరులు అన్నారు, అయ్యా వీడు పరమధర్మార్గుడు అండి, ఈ నీచాతి నీచుడు గురుపత్ని సాంగత్యం చేశాడు, ఇంకా ఎన్నో ద్రోహాలు చేశాడు, అందువల్ల వీడిని పాతి పెట్టేదాకా ఆగాం, వీడిని ఎవరో పాపం కట్లు కొట్టుకునేవాళ్ళు పాతి పెట్టారు, అందువల్ల వీడిని నరకానికి తీసుకెడతాం, అక్కడ వీడికి ఎన్నో శిక్షలు వేస్తాం, అవి అయ్యాక అప్పుడు వీడిని మళ్ళీ భూలోకంలో ఒక దరిద్రపు మలపురుగ్గాను ఇంకా ఏవో రకరకాల జన్మలు వచ్చేలా చేస్తాం, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి అంటే, మేము శివకింకరులం, వీడు పరమ పాపాత్ముడే, ఎన్ని పాపాలు చేసినా వాడి పాపాలు పోయాయి, వాడు కైలాసానికి రావడానికి అర్హుడయ్యాడు, కారణం ఏమిటో తెలుసా, వీడిని కట్టెలు కొట్టుకునేవాళ్ళు పాతి పెట్టారే, ఆ పాతి పెట్టిన నేలలో గొయ్యి అడుగున ఒక రుద్రాక్షం ఉన్నది, ఎవడో ఒక సన్యాసి అక్కడ సమాధి అయ్యట, ఆయన మెడలో ఉన్న రుద్రాక్ష పూసలు భూమిలోకి వెళ్ళిపోయాయి, అందులో ఒక పూస అడుగునుంది, ఒక రుద్రాక్ష మీద వీడి శవాన్ని అస్థిపంజరాన్ని పాతి పెట్టడం వల్ల వీడికి ఉన్న పరమ పాపాలు పోయాయి, వీడు కైలాసానికి వెళ్ళొచ్చు అన్నారట వాళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రుద్రాక్ష యొక్క మహిమది. కార్తీక మాసంలో 29వ రోజు ఒక రుద్రాక్ష మీద ఒక దౌర్భాగ్యుడు పాతి పెట్టబడితే వాడు ఏకంగా శాశ్వతంగా కైలాసానికి వెళ్ళగలిగాడు. అందుకని ఏం చెప్పారు, ఈ కథ చాలా గొప్పది, పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడిని ఆ రుద్రాక్ష పోస్ చేసింది. ఈ కథ మీరు విన్నారు కదా, వెంటనే ఏం చేస్తారంటే అక్షతలు శివుడి దగ్గర వేసి అక్షతలు ఎత్తి మీద వేసుకోండి. ఇక ఆ తర్వాత ఏం చేయాలో చెబుతాను. ఇప్పుడు ఈ 29వ రోజు రాత్రిపూట నిద్రపోయేలోపు ఎన్నో కొన్ని రుద్రాక్షల్ని ఏరి తీసుకెళ్ళండి. అంత పూర్వం మీ ఇంట్లో ఉన్నవో కొత్తవో ఏవో ఒకటి మొత్తం మీద, కాకపోతే రాత్రి 9 గంటల లోపు చేయాలి ఈ పని. ఆ రుద్రాక్షల్ని ఈశ్వరుడికి సమర్పించండి. ఈ రుద్రాక్షలతో ఈశ్వరుడిని అర్చించి ఆ తర్వాత అందులో ఒక రుద్రాక్షని మీ మెడలో గుచ్చుకోండి. శరీరం మీద రుద్రాక్ష ఎప్పుడూ ఉండొచ్చు, సర్వకాల సర్వావస్థల్లో ఉండవచ్చు. రుద్రాక్ష శరీరంలో ఒక అవయవం. రుద్రాక్ష శరీరం మీద ఉండగా శరీరం విడిచిపెడితే నరకానికి పాడు, శరీరం ఎప్పుడు విడిచిపెడతామో మనకి తెలియదు. అందువల్ల ఆడవాడు మేము బయట ఉంటాం లేకపోతే మగవాడు మాకు మైలు వస్తుంది ఇలాంటివి ఏమి ఆలోచించవద్దు, నేను చెప్పాను చేయండి అంతే. ఇది శాస్త్ర ప్రమాణం. ఒక రుద్రాక్షను మాత్రం దక్షిణతోటి ఎవరైనా మహానుభావులకి దానం చేయండి. మిగతా రుద్రాక్షలు మీ ఇష్టం. అర్చకులు మీ చేతికి ఇస్తే వాడిని పూజామందిరంలో దాల్చుకోండి. ఒకటి మాత్రం మెడలో కట్టుకోండి, ఒకటి మాత్రం దక్షిణతో దానం చేయండి. ఇలా రుద్రాక్షలతో ఈరోజు ఈశ్వరుని అర్చించినవాడు, రుద్రాక్షని మెడలో ధరించినవాడు, రుద్రాక్షని ఈరోజు దానం చేసినవాడు ఘోర కఠోర పాపాల నుంచి విముక్తి పొందుతాడు, బ్రహ్మానందకరమైన జీవితం గడుపుతాడు, శుభాలు పొందుతాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం సకల శుభాలు అనుభవిస్తాడు. శరీరం విడిచిపెట్టాక నరకానికి వెళ్ళాడు, కైలాసానికి వెళతాడు. రుద్రాక్షకి అంత మహిమ ఉన్నది. అందుకే పూర్వకాలంలో 29వ రోజు ఎప్పుడు వస్తుంది కార్తీక మాసంలోని ఎదురు చూసి ఆ రోజు ఆ రుద్రాక్షలతో ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేసేవారు. అప్పటికే మెడలో ఒక రుద్రాక్ష ఉందనుకోండి, ఇంత పూర్వం రుద్రాక్ష వాళ్ళు ఉందండి, వాళ్ళు కొత్తగా రుద్రాక్షలు ఎక్కువ కట్టుకోలేమనుకున్న వాళ్ళు ఆ ఒక్క పూట మెడలో రుద్రాక్ష ధరించి ఆ తర్వాత దాన్ని పూజామందిరంలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఆయనకి మెడలో రుద్రాక్షలు ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఈరోజు కొత్తగా కట్టుకోవాలంటే భారం పెరుగుతుంది. అటువంటిప్పుడు ఆ ఒక్క పూటకి మెడలో రుద్రాక్ష వేసుకుని తర్వాత దానిని పూజామందిరంలో పెట్టుకోండి. మొత్తం మీద ఈ రోజున రుద్రాక్షలతో రుద్రాభిషేకం చేయటం, ఆ రుద్రాక్షల్ని పూజించటం, రుద్రాక్ష మెడలో కాసేపు ధరించటం, దానం చేయటం లేక పూజామందిరంలో పెట్టుకోవడం వల్ల ఎన్ని రకాల పుణ్యాలు రావాలో అన్నీ వస్తాయి. అనేక కోటి జన్మల మహాపాపములన్నీ పటాపంచలైపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. రుద్రాక్షధారణ దేవ రుద్రో భవత్య సంశయ. రుద్రాక్షధారణ వల్ల రుద్రుడే అయి తీరుతాడు, ఏమీ సందేహం లేదు. ఇంకా తర్వాత ఏం చేస్తారు, ఈరోజు నక్షత్ర దర్శనం అయ్యాక భోజనానికి ముందు ఆవు నెయ్యి, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, కందిపప్పు, ఈ నాలుగు దానం చేయండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, కందిపప్పు, ఈ నాలుగు కూడా భోజనానికి ముందు రాత్రిపూట దానం చేసేవాడు, నక్తద భోజన సమయంలో దానం చేసేవాడు కోటీశ్వరుడు అవుతాడు. కడుపులో ఉన్న అనేక రకాలైనటువంటి జీర్ణ రోగాలు తొలగిపోతాయి, తద్వారా ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఈ దానాలు చేసుకోండి. శక్తిని బట్టి భగవంతుని వింతనండ కదా, శక్తిని బట్టి దానం చేసుకోండి, ధరించండి. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరిహోం తత్సత్.